शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. అసలు ఏమీ లేకపోతే మానసికంగా ఒక విగ్రహాన్ని ఊహించుకుని పూజ చేయడం కూడా ఉత్తమమే. పూర్వం వశిష్ఠ మహర్షి తపస్సుకు వెళ్ళాడు. ఆయన తపస్సుకు వెళ్ళి ఎప్పటికొస్తాడో తెలియదు. ఈలోపు జగత్తంతా కరువు వచ్చి పడిపోయింది. వశిష్ఠుడంతటి వాడు మమ్మల్ని రక్షిస్తాడేమో అని పాప ఎక్కడెక్కడి నుంచో ఋషులంతా వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చారట. తీరా వచ్చేసరికి వశిష్ఠుడు లేడు. ఎవరున్నారు అక్కడ? అరుంధతి ఉంది. అమ్మ అరుంధతి, ఈ జగత్తంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది, తిండి లేక నానాయాతన పడిపోతున్నాం, నీ భర్త ఒక్కడే బ్రహ్మర్షి, ఆయన మమ్మల్ని కాపాడతాడని వచ్చాం, ఆయన ఎక్కడున్నాడో తల్లో చెప్పోయి అంటే ఆయన ఎక్కడికో రహస్యంగా తపస్సుకు వెళ్ళిపోయాడండి అంది. ఆయన తపస్సుకు వెళ్ళాడు, రాడు. ఆయన వచ్చేలోపు తిండి లేక మేము చచ్చిపోతామేమో, ఇప్పుడు మేము ఏం చెయ్యాలని వాళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏమైందో తెలుసా, మా ఆయన లేడనే బెంగక్కర్లా, మా ఆయనని నేను ఎంతో భక్తితో పూజిస్తాను అని అప్పటికప్పుడే దొడ్లోకి వెళ్ళి మట్టితో తన భర్త విగ్రహం తయారు చేసి, ఈయనే నా భర్త అందిట. ఈయన మట్టి విగ్రహం కదా అంటే, మీ దృష్టిలో మట్టి, నా దృష్టిలో ఆ విగ్రహమే ఆయన, చూడండి అని పువ్వు పెట్టి, స్వామి ఈ ప్రజలు అల్లాడిపోతున్నారు, ఈ పుష్పాలు స్వీకరించండి అని ఆయన కాళ్ళ దగ్గర పెట్టగానే విగ్రహం దగ్గర నుంచి మాటలు వినపడ్డాయట. ఆ స్వీకరించాను, ఇప్పుడు ఏం కావాలి? అందులో ఒక ఆయన పిలిచింది, నీకేం కావాలి? మంచినీళ్ళు అన్నట్ట. ఆ విగ్రహం బొటనవేలులోంచి మంచినీళ్ళు వచ్చాయి, గడగడ తాగాడు. రెండో వాడిని, నీకేం కావాలింది? ఆవిడ అన్నం. వెంటనే ఆ విగ్రహం బొటనవేలుల పైకి వచ్చింది, అందులోంచి అన్నం వచ్చింది. ఇలా ఎవరు ఏమడిగితే రావడం మొదలెట్టాయట. వాళ్ళకి మతి అయింది. ఏమమ్మా ఏమిటి మహిమ అంటే, మా ఆయన మహాతపశ్శాలి, వశిష్ఠుడు తపస్సులో ఉన్నా లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్ళు మూసుకుని నిష్ఠలో ఉన్నా భార్య పిలిస్తే మాత్రం పలుకుతాడు ఏ విగ్రహం నుంచైనా. అందుకే ఈ మట్టి విగ్రహం నుంచి ఆయన్ని రప్పించా. నా పాతివ్రత్య మహిమ వల్ల నా భర్త ఇందులోంచి మీ కోరిన కోరికలు తీరుస్తున్నాడు. అప్పుడు జనాలకు అనుమానం వచ్చింది, ఇది మీ ఆయన మహిమ, నీ మహిమ. ఇప్పుడు ఇక్కడ విగ్రహంలోంచి అన్ని వస్తువులు వస్తున్నాయి, ఆ వస్తువులు రావడానికి గల కారణం ఇది మీ ఆయన తపశ్శక్త లేక నీ పాతివ్రత్యమా అంటే, ఆవిడంది ఇదేం చెప్పలేదండి ఆవిడ. ఎందుకంటే మా ఆయన మహాతపశ్శాలి కాబట్టే ఈ విగ్రహంలో పిలిస్తే పలికాడు, కానీ పతివ్రత కాకపోతే నేను పిలవలేను. కాబట్టి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇద్దరి శక్తి సమానం. నా పాతివ్రత్యం వల్ల నా స్వామిని రప్పించగలిగా, నా స్వామిలో తపశ్శక్తి ఉంది కాబట్టే పతివ్రత నేను నేపిరిస్తూ వచ్చాడు. రూపాయి నాణ్యం చల్లాలి అంటే బొమ్మ బొరుసు ఉండాలి రెండు వైపులా. బొమ్మ కోసేసి బొరుసు ఒకటి పట్టుకెళ్ళి మార్కెట్లో ఇస్తే విలువ ఉందటండి. 100 రూపాయల నోటు అంటే సగానికి కత్తిరిస్తే 100 నోటు అవుతుందా? పూర్తిగా ఉంటేనే 100 నోటు, లేకపోతే అది నా 100 నోటు. కాబట్టి 100 నోటు సగం విలువ, ఈ సగం విలువ అంటే చెప్పలేము. మాయల సగం, నేను సగం, నా పాతివ్రత్యము ఆయన తపశ్శక్తి సమానము అంది. ఇదండి వశిష్ఠుడి గొప్పతనం అంటే. అందుకే ఆయన విశిష్ఠుడు అన్నారు. ఆయనకి భార్య వల్ల తపశ్శక్తి పెరిగిందిట, ఆయన తపశ్శక్తి వల్ల ఈ భార్య లభించిందిట, శివుడి శక్తి వల్ల పార్వతి లభించింది, పార్వతి శక్తి వల్ల శివుడు లభించాడు, ఇద్దరినే అవినాభావ సంబంధం. మంచి గురువు గారు ఉంటే గొప్ప శిష్యులు ఉంటారు, శిష్యులు గొప్పతనం వల్ల గురువు గారు గొప్ప అవుతాడు. ఇద్దరు ఎవరు గొప్ప అంటే చెప్పలేము, శిష్యులు గొప్పవాళ్ళు, గురువు గొప్పవాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వశిష్ఠుడి చరిత్ర వచ్చినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగా మనం ఏ వస్తువులోంచి అయినా సరే పరమాత్మని చూడొచ్చు. ఎప్పుడు? తన భర్త మీద, వశిష్ఠుడి మీద అరుంధతికి ఉన్న భక్తి వల్ల మట్టి విగ్రహం నుంచి తన స్వామిని రప్పించుకుంది. మనం శివుణ్ణి అంత భక్తితో నమ్మితే ఆయన మట్టి లింగంలోంచి మాత్రం జవాబు ఇవ్వటండి, ఇచ్చే తీరతాడు. మనకంత భక్తి కావాలి, అంత విశ్వాసం కావాలి, అంత అద్భుతమైన నమ్మకంతో పూజించాలి. ఇది మట్టి విగ్రహం కాదు, మట్టి లింగం కాదు, ఇందులోంచి గట్టిగా వచ్చి మనకి కోరిన కోరికలు తీరుస్తాడనే నమ్మకం కావాలి. మన భక్తే మనకి మూలమన్నారు. అందుకే పూజాఫలం సిద్ధించడానికి షోడసోపచారములు సంపూర్ణ భక్తితో చెయ్యటమే అన్నారు. శివం 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 అనుకుంటూ ఉంటే మట్టి పాత్ర కూడా వెండి పాత్ర అవుతుంది, శివం అనుకోకపోతే బంగారు పాత్ర కూడా మట్టి పాత్ర అవుతుంది. అది ఇక్కడ చెప్పింది.
అయోదారు కృతం పాత్రం శివముత్యుచ్యతే బుధైహి. పూర్వం ఒకనొక భక్తుడు అయోదారు కృతం పాత్రం, ఇనుమును చెక్క కలిపినటువంటి ఒక పాత్ర తయారు చేశాట. ఇనుముతో పాత్ర తయారు చేసి ఇనప పాత్ర చుట్టూత కొయ్యి పెట్టాడు. ఎప్పటికి కూడా కొంతమంది చూడండి, బూర్లు మూకుళ్ళు లాంటి మూకుళ్ళకో లేకపోతే అట్ల కాళ్ళకో చివరు ఒక చెక్క తయారు చేస్తారు, చెక్క తగిలిస్తారు. ఎందుకంటే కాలకుండా ఉండడానికి చట్రాలకి వాటికి. అలాగే వాడు ఎవడో ఒక ఇనుముతో ప్లేటు తయారు చేసి ఆ ప్లేటు చుట్టూత చెక్క తయారు చేసి దాన్ని శివ పూజకి వినియోగించాలనుకున్నట్ట. తన దగ్గర శక్తి లేక డబ్బులు లేవు, అందుకని ఇనప ప్లేటు తయారు చేశాడు. ఇనప ప్లేటు అంచు చుట్టూ ఏం చేశాడు, చెక్క పెట్టించాడు. ఆ తర్వాత శివం శివం అనుకుని శివుడి దగ్గర అభిషేకానికి అందులో నీళ్లు పోసేట. అంటే ఇనప పాత్రలో నీళ్లు పోసి ఈ నీళ్లతో అభిషేకం చేద్దామని చూస్తూ ఉండగా ఈ ఇనప పాత్ర బంగారం అయిపోయింది. జనాలు మతిపోయి చూశారు. ఏమిటంటే నిజానికి అది ఇనుమే, కానీ వాడి భక్తికి మెచ్చుకుని శివుడు ఏం భక్తిరా, వాడి మనశ్శుద్ధి అంత గొప్పది అనుకుని ఇనప పాత్రని బంగారం పాత్ర చేశాట. మీరు కూడా అలాగే భక్తితో ఇనుముని బంగారం చెయ్యగలుగుతారు, అంత నమ్మకం అంత భక్తి ఉంటే. అది లేకుండా ఈ గురువుగారు చెప్పినట్టుగా బంగారం ప్లేట్ వచ్చేస్తుంది, బంగారం మీద దాచితోటే ముందే సిద్ధమైపోతే అప్పుడు బంగారం రాదు, దొంగ బంగారమే మిగులుతుంది, కాకి బంగారమే మిగులుతుంది. మనకి వాంఛతో చేయకూడదు, వాడు వాంఛతో చేయలే, భక్తితో చేశాడు కాబట్టి అక్కడ ప్లేట్ అలా వచ్చింది. ఏదైనా అంతే, ముందే బంగారం అవుతుందేమో అనే ఆశతో ఇనప ప్లేట్ చేసుకుంటే నీ కోరికలో బంగారం కనపడుతోంది, కాబట్టి దానివల్ల ఫలితం ఉండదు. ఏదైనా నీ భక్తి, నీ శ్రద్ధ, నీ నమ్మకం పరమేశ్వరుడి మీద ఉన్న విశ్వాసం యథాశక్తిగా మొత్తం మీద ఈ కాండంతా కూడా గృహము, క్షేత్రము, వస్తువులు, తర్వాత షడ్రుచులతో కూడినటువంటి పదార్థాలు ఇవన్నీ శ్రద్ధతో విశ్వాసంతో యథాశక్తిగా దానం చెయ్యి. దానం వల్ల పాపాలు నశిస్తాయి, కోరికలు ఈడేరుతాయి, ఆరోగ్యం పెరుగుతుంది, ధర్మం పెరుగుతుంది, వేద జ్ఞానం కలుగుతుంది, సత్కర్మానుష్ఠానం కలుగుతుంది. ఇవే మానవుడికి ఇహబంధాలు తొలగించి పరలోక సుఖాలు అందజేసే దివ్య మార్గములు. ఎప్పుడూ భోగములను ఆశించక సాధ్యమైనంత వరకు త్యాగం ఆశించు. త్యాగం వల్ల భోగం వస్తుంది. భోగం అయ్యాక అప్పుడు సాక్షాత్తు భోగి చేయునుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో ఏ కాలంలో పూజ చేస్తే ఎక్కువ లాభం అని అడిగితే పిచ్చాడా ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా ఒకటే అని చెప్పాట. తెలియక మనం అనుకుంటున్నాం పాపాత్ములకి తావడానికి ఉత్తరాయణం పుణ్యకాలం గొప్పది, కానీ జ్ఞానికి అది ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది అక్కర్లా. ఎందుకంటే భీష్ముడు దక్షిణాయనంలో చావకుండా ఉత్తరాయణం దాకా ఎందుకు ఆగవలసి వచ్చిందో తెలుసా మీకు? తన కళ్ళెదురుగుండా ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఆవిడ బాబోయ్ తాతయ్య గారు ఇది ధర్మమా అధర్మమా చెప్పండి అంటే అది అధర్మం అని తెలుసుండి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నోరు మూసుకు కూర్చున్నాడు. ఆ పాపమే అంపశయ్య మీద అనుభవించాడు ఆయన కూడా. అందుకనే ఈ పాపం పోవాలంటే ఉత్తరాయణంలో చస్తే గాని పోదని ఆగాడు. మీకు ఆ పాపం ఏం లేదుగా, మీరు భీష్ముడి కంటే గొప్పవాళ్ళు అవ్వచ్చు. అధర్మాన్ని పట్టించుకోకుండా ధర్మం కేసే మన ప్రయాణం చేస్తే అటువంటి వాడికి ఉత్తరాయణమైన ఒకటే దక్షిణాయనమైన ఒకటే. దైవ కార్యక్రమములకి ఉత్తరాయణం దక్షిణాయనం లేదు. అసలు నీకు మంచి పని చెయ్యాలనే కోరిక రాగానే ఆ క్షణమే ప్రయాణం చేసేయన్నారు. మీకు ఒక తమాషా చెప్పాను, మన శిష్యులకి తెలుసు. నేను ఎప్పుడు మా ఆవిడ షిరిడి సాయిని నిత్యం పూజిస్తుంది, నేను అమ్మవారిని పూజిస్తా. 9 రోజుల నుంచి మా చిన్నప్పటి నుంచి ఆవిడ బాబా అంటే నేను బాబాకి నేను షిరిడి భక్తునే అవడానికి, కాకపోతే స్పెషల్ భక్తులు అని ఉంటారు కొంతమంది, కొంతమంది కొన్ని ఇష్టదేవతలు ఉంటారు. 9 రోజుల నుంచి రోజు హారతి ఇవ్వడం నా కల్లో కనబడి ప్రతిష్ట చేయమన్నాడు స్వామి. మన పీఠంలో ప్రతిష్ట చేయాలనుకున్నాం. ఇప్పుడు కొత్తగా విగ్రహాన్ని చేస్తున్నాం, అద్భుతం. అది భూలోకంలో నేనేం తలపెట్టినా ఇక అది ఆ స్థాయే వేరు కానీ మీకు తెలుసు కదా, అదో మహాయాగం. ఇవాళే అక్కడ సంకల్పం చేసి స్థలం కూడా చూసాం అక్కడ. రేపు దసరా నాటికి అక్కడ షిరిడి సాయి విగ్రహ ప్రతిష్ట కూడా చేస్తున్నాం. చెప్పొచ్చేది ఏంటంటే ఏమిటి, ఇవాళకి ఇవాళే క్షణంలో ఇవాళ మంచా చెడ్డ అనేది నేను చూడను. ఎందుకనంటే ఎప్పుడు సత్కార్యం చెయ్యాలని నీకు అనిపిస్తే అదే ఉత్తరాయణం అదే దివ్యతిథి, అదే ప్రతిష్ట, అదే గొప్ప. ఇంకా దాని గురించి ఆలోచించుతున్నాడు. మనోజవంతు మాండవ్యం, సత్కార్యక్రమం చెయ్యడానికి నీ మనస్సులో సంకల్పం కలిగిన రోజు అద్భుత తిథి అని చెప్పాడు. వెంటనే అంతే, అక్కడ ఆన్ ది స్పాట్ అనుకుని ఒక కుంకం తల్లేసి వచ్చాం. శాస్త్రంలో ఇక్కడ అదే చెప్పాడు లింగ పురాణములో, అబ్బాయి మంచి పని చెయ్యడానికి ఇది ఉత్తరాయణమా దక్షిణాయనమా మరొకట అని ఆలోచించకు, గొడ్డమావాస్యనే మంచి పని అనుకుంటే చేసే అంతే అయిపోతుంది అన్నాడు. దానం చెయ్యాలనిపించింది, ఇంక వెనక్కి తిరిగి చూడకు. శిబి చక్రవర్తి జీవితంలో కూడా అలాగే జరిగింది. శిబి చక్రవర్తికి నువ్వులు నూనె దాంట్లోనేమో శనగపిండి కలుపుకుని ఒళ్ళంతా నలుగు పెట్టుకు స్నానం చేయడం బాగా ఇష్టం. బాగా నలుగు పెట్టుకుంటే ఒళ్ళు నున్నగా ఉంటుంది. కొంతమంది శరీరం పాలనొరగలా నున్నగా ఉంటుంది, కొంతమంది శరీరం ముట్టుకుంటే దరిద్రం అసహ్యంగా ఉంటుంది. ఎందుకనంటే కాస్త నలుగు పెట్టుకోవాలి. రోజు చక్కగా శనగపిండి కానీ పెసరపిండి కానీ దీన్ని నూనెలో కలిపి ముద్ద తయారు చేసి ఒళ్ళంతా నలుగు పెట్టుకుని ఆ నలుగు అంతా కింద పడిపోతే కుళ్ళు వదిలిపోతుంది. అప్పుడు స్నానం చేస్తేనా ఆహాహాహా, తామర పూలు ముట్టుకున్నట్టుగా శరీరం నున్నగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈయన నలుగు పెట్టుకునేవాట. బంగారపు గిన్నెలో నువ్వుల నూనె పోసుకుని ఆ నువ్వుల నూనె వంటికి పట్టించుకుని నలుగు పిండి పెట్టుకుందామని, ఇంతలో ఓ ముష్టాడొచ్చి భిక్షాందేహి అన్నాడు. వెంటనే శిబి చక్రవర్తి ఎడం చేతిలో ఉంది ఆ బంగారం గిన్నె, ఎడం చేతిలో ఉన్న గిన్నె కూడా తీసేసి ఆ భిక్షుకుడి చేతిలో పెట్టాడు. భిక్షుకుడు కొంచెం పండితుడు, ఏమండి ఎడం చేత్తో దానం చేస్తే పాపం కదా, కుడి చేతిలోకి తీసుకుని బంగారం గిన్నె దానం చేసి ఉంటే మీకు దాన ఫలితం వచ్చేది కదా అంటే, పిచ్చాడా మంచి పని తక్షణం చేసేయాలి, ఇది శాస్త్రం, ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి తీసుకు దానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది, కానీ ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి వచ్చేలోపు నా దిక్కుమాలి బుద్ధి మారిపోయి ఈ ముష్టాడికి బంగారం గిన్నె ఎందుకు లేవడం, వెండి గిన్నె ఇస్తే చాలదా, 10 రూపాయలు ఇచ్చి గెంటేస్తే చాలదా అనిపించవచ్చు. అందుకే దానం చేయాలనిపించినప్పుడు ఆన్ ది స్పాట్ చేసేయాలన్నట్టు. అదంతే పురాణం వింటున్నప్పుడు కొంతమంది పద్మాగర్ గారికి 100 పదహారులు ఇవ్వాలనిపిస్తుంది, పురాణం వినేసిన తర్వాత వెళ్ళి దగ్గరకు వచ్చిన 100 పదహారులు పోయి 100 పోయి 16 మిగులుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలో 16 కూడా పోయి 6 ఇవ్వచ్చు. ఈ దిక్కుమాలిన బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. అందుకే ఆన్ ది స్పాట్ ఒక్కొక్కళ్ళు అంది ఆ తక్షణం పెట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటారు అనమాట. మీకు ఎలా అయినా సంకల్పం కలిగితే అక్కడ పట్టుకొచ్చి పెట్టేసిపోండి తర్వాత సంగతి చూడదు. ఎప్పుడైనా శాస్త్రం ఏమి ఇది అంటే సత్కార్యక్రమములు చేసేటప్పుడు దానం చేసేటప్పుడు ఇక వెనక ముందు చూడకుండా ఆన్ ది స్పాట్ చేసేయమన్నారు. అదే గొప్ప తిథి. ఇంకక్కడ చూడకూడదు, నామనక్షత్రం చూద్దామా, జన్మతార, సంపత్తార, దిక్కుమాలినది, ఇదంతా రోజు చూసుకోకర, అన్నిటికీ చూడక్కర్లా, అది అత్యావశ్యక స్థితి. ఏం నిజంగా ముహూర్తం చూసి పెడితే మాత్రం దానివల్ల ఎంతమందికి ఫలితం వస్తుంది, మనకి భగవత్ కృప ఉండాలి తప్ప. అలాగని శాస్త్రానికి విరుద్ధంగా అడమరి కదా అక్కడ ఉద్దేశం, అన్నిటికీ వెర్రిపెచ్చమనికి రాదు. ఓ దిక్కుమాలుడు మంచి ముహూర్తం పెడతాడు, ఈ ముహూర్తంలో గనక నువ్వు ప్రమాణస్వీకారం చేస్తే చివరిదాకా నెగ్గుతావని, ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే వెళ్ళి హెలికాప్టర్ కూలి చచ్చిపోయాడు ఒక ఆయన. ఏమిటి ప్రమాణస్వీకారానికి ముహూర్తం? ఇంకోటికి నువ్వు ఈ ముహూర్తంలో నామినేషన్ వేస్తే రేపే నెగ్గుతావు అంటాడు ఒకడో. అందులో ముహూర్తం పెడితే నామినేషన్ వేస్తే ఏం నెగ్గుతున్నారు, ఎంతమంది నెగ్గుతున్నారు, ఇవన్నీ మనం చూస్తున్న సత్యాలే. కాబట్టి శాస్త్రంలో అవతలవాడు దిట్టయినా అయి ఉండాలి, లేదా మనం సంపూర్ణంగా భగవంతుడి మీదే సంపూర్ణంగా భారవేయాలి. కొన్ని సత్కార్యముల్లో వెనక ముందు చూడకూడదు, అంతే ఇదే చెయ్యండి అని సుస్పష్టంగా చెప్పాడు. సత్కార్యక్రమమునకు సత్సంకల్పమునకు నియమం అక్కర్ లేకుండా మనస్సుని నైవేద్యంగా పెట్టడమే మహానైవేద్యం అంట. మహానైవేద్యం అంటే ఏమిటి? మంచి సంకల్పంతో దానం చేసేయటమే మహానైవేద్యం. ఇది చాలా ఉత్తమోత్తమము అనగా వాళ్ళు సంతోషపడ్డారు. ఇక ఇప్పుడు ప్రణవము యొక్క మహాత్మ్యం, ప్రణవంచ మహాత్మ్యం షడ్లింగస్య మహాముని శివభక్తస్య పూజాంచ క్రమసో బ్రూహిన ప్రభో. ఓ మహర్షి, సోత మహర్షి, నీవు మా అదృష్టం వల్ల లభించావు. పూర్వం మాకు కొన్ని కష్టాలు వచ్చాయి, ఆ కష్టాల నుంచి నువ్వే గట్టెక్కించావు. మా జీవిత చరిత్ర నీకు తెలియంది కాదు, నీవు నీ గురువు వేదవ్యాసుడు మమ్మల్ని అనుగ్రహించబట్టి ఇవాళ ఈ ప్రజానీకం మధ్యలో కూర్చున్నాం. మీకు తెలుసుగా శౌనకుడు అనే మహర్షి అస్తమాటు ప్రశ్న వేస్తూ ఉంటాడు, ఈ శౌనకుడు అంటే ఏంటో తెలుసా? దివ్య ఋషుల చరిత్ర చెప్పడం మొదలు పెడుతున్నారు ఎలాగో కొద్ది రోజుల్లో,
అప్పుడు వినండి జాగ్రత్తగా ఈ కథ కూడా.
సుని అన్న సునకము అన్న కుక్క. సుని అంటే ఆడకుక్క, సునకం అంటే మొక్కొక్క. పూర్వం సునకుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన మహర్షులను అస్తమాటు తిట్టేవట. నాపోటి మహానుభావుల గురించి ఎదురుగుండా ఉన్నప్పుడు ఉపకారం పొందడం, బయటికి వెళ్ళి ఆయన ఫోన్ చేయలేదండి, కాగితం మీద రాసిచ్చాడండి అన్నట్టు ఇలాగా. ఇలా మహర్షుల్ని మహానుభావుల్ని ఉపదేశం పొంది తిడితే కొంతకాలానికి ఆ పాపం వల్ల కుక్కయి పుట్టట. సునకుడు అనే మహర్షి కుక్కయి పుట్టడం వల్ల ఆయన సునకుడు అన్నారు. వాళ్ళ ఆవిడ సుని కుక్క అయిపోయింది, ఆడకుక్క. ఈ భార్యాభర్తలిద్దరూ కుక్కలుగా ఉన్నప్పుడు వాళ్ళకి 101 మంది కొడుకులు పుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాలం గురువుని తిడితే వాడు కుక్కలై పుడతారు. ఆ కుక్కలై పుడితే దాంట్లో చాలా బాగుంది అనిపిస్తే రోజు మొదలెట్టండి తిట్టడం. కుక్కలుగా జన్మెత్తాలని కోరికగా ఉండడం వల్ల లాభం ఏమిటంటే, ఒక ఆయన అన్నాడు నాకు కూడా సుఖంగా ఉంటుందండి, మానవుడిగా ఉంటే ఇళ్ళు అద్దిళ్ళు సొంతిళ్ళు ఈ గొడవ అంతా ఉండి పురాణాలు రాయడాలు ఈ గొడవ ఉంటుంది, ఇంట్లో మొగుడు పంపుతాడు పంపడనే వెంగ ఉంది, కుక్క అయిపోతే హాయిగా వచ్చి మీ పురాణం వినొచ్చు అన్నాడు. పురాణం వినడానికి కుక్క అయ్యే రావాలా కర్మ, బుక్ అయిపోతావు తర్వాత నీ ఇష్టం, అది తెలియదు కానీ మనకి. సరే మొత్తం మీద ఏమైతేనే గురువు గారిని రోజు తిట్టాడు తిట్టాడు తిట్టాట ఆయన కుక్క అయ్యాడు. చాలా విచిత్రమైన మనుషులు ఉంటారు, ఇందులో ఏమి సందేహంలా. ఎదురుగుండా ఉన్నప్పుడు అయ్య బాబా గురువు గారు మీరు చాలా గొప్పవాళ్ళని పొగిడి పక్కడి వాడు మొహం దొంగండి అండం, ఇలాంటి వాళ్లే కుక్కలు అన్నమాట. సరే ఆ భార్యాభర్తలకు 101 మంది కొడుకులు పుట్టారు. కుక్క కుక్కిని అంటే ఆడకుక్క అనమాట. వీళ్ళిద్దరికీ పుట్టిన వాళ్ళు మాత్రం మనుషులే పుట్టారట, 101 మంది మనలాంటి వాళ్లే పుట్టారు. పిల్లలు పుట్టాక వీళ్ళు ఏడుస్తూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెడితే కాశీలో ఉన్న శివాలయం చుట్టూత విడిచిపెట్టకుండా 41 రోజులు 108 ప్రదక్షిణలు చెయ్యండి రోజును అని చెప్పాడు వశిష్ఠుడు. వశిష్ఠ మహర్షి ఆజ్ఞ ప్రకారంగా ఈ ప్రొఫెసర్ కుక్కిని కుక్క దంపతులు ఇద్దరూ కలిసి 108 ప్రదక్షిణలు చేశారు, వాళ్ళకి శాప విముక్తి అయ్యింది. ఇప్పుడు అసలు గొడవ వచ్చింది ఎవరికి, ఈ సునకుడికి సునికి పుట్టిన 101 మంది పిల్లలకి. వీళ్ళకి కుక్క రూపంలో ఉన్న వాళ్ళకి పుట్టడం వల్ల ఒక దరిద్రపు లక్షణం వచ్చిందిట. ఏమిటో తెలుసా, అది నాలికి అస్తమాటు అలా అండం, మాట్లాడడానికి ముందు అండం, కుక్కకి నాలికి బయటకు వచ్చినట్టుగా వస్తే వచ్చింది. వాళ్ళు మాట్లాడితే నోట్లోంచి వచ్చే నీటి తుంపర కుక్కకి నాలికి నుంచి నీరు కారుతుంది చూడండి మీరు. అలా నీరు వచ్చి ఎదురుగుండా ఉన్నవాడి ముఖం తడిసిపోయేదిట. ఇళ్లలో స్నానం చేస్తారు షవర్ బాత్, ఆ షవర్ బాత్ తిప్పుకుంటే ఇలా మొహం మీద కొట్టుకుంటే మొహం తడిసిపోయినట్టుగా ఈ దిక్కుమాల పిల్లలు ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడినా వాళ్ళ నోట్లోంచి వచ్చిన తుప్పరతో అవతల వాడి ముఖం తడిసిపోయేది. ఇక వాడికి షవర్ బాత్తే, ఇంట్లో షవర్ బాత్ చేస్తే హుషారు కానీ ఈ నోట్లోంచి వచ్చిన తుంపరతో స్నానం చేస్తే అసహ్యం కదా మరి. దాంతో వీళ్ళు కనబడగానే చిచ్చి చిచ్చి వీళ్ళు మాట్లాడితే నోట్లోంచి తుంపరలురా, ఇక వీళ్ళతో మాట్లాడకూడదని జనం పారిపోవడం మొదలెట్టారు. అందరూ పారిపోతూ ఉంటే ఈ 101 మందికి ఏడుపు వచ్చిందిట, ఇలా అయిపోయిందే మా బతుకు అనుకుని ఏడుస్తూ ఉంటే చివరికి ఓ రోజున దూరం నుంచే అక్కడ ఒక మహర్షి కనబడ్డాడు. మహర్షి మహర్షి, మా నోట్లోంచి తుంపర వస్తోంది, అందుకని దగ్గరకు వచ్చి మాట్లాడటంలా ఈ నోట్లో ఉన్న నీటి తుంపరలు మీ ముఖం మీదకి పడకుండా తుంపరలాగిపోవాలంటే ఏం చెయ్యాలో మార్గం చెప్పమండి అంటే, వేదం చదివితే మీకు నోట్లోంచి నీటి తుంపరలు రావు అన్నట్ట. వేదం చదవాలి అంటే చెప్పేవాడు ఒకడు కావాలిగా. వేదం అంటే గురువు గారు చెబితే కానీ రాదు, అది స్వరప్రధానం. అయితే వేదం చెప్పమంటే చిచ్చి నీకు వేదం చెబితే మీరు ఆహా నోరు తెరవగానే మీ నోట్లోంచి వచ్చే నీటి తుంపరలతో మా ముఖాలు తడిసిపోతాయి, అంచేత బాబు మీకు వేదం చెప్పడం నా వల్ల కాదన్నట్ట. చివరికి ఏడుస్తూ ఈ సౌనకాది మహర్షులు సునకుడు కొడుకులు అన్నమాట, సౌనకుడు వాడి తమ్ముళ్ళు వేదవ్యాసుడి దగ్గరకు వచ్చారు. వేదవ్యాస మహర్షి అనగానే నోట్లోంచి వచ్చిన నీరు వచ్చి ఆయన మొహం మీద పడింది. చీ వేద వల్ల త్వరగపడి అన్నాడు ఆయన. అయ్యా ఆ బాధ తట్టుకోలేక మీ దగ్గరకు వచ్చాం, తమరు దయతో వేదం నేర్పించండి, ఓం యజ్ఞాన యజ్ఞవజన ఎంత దేవాహ అంటూ స్వరప్రధానంతో మేము నేర్చుకుంటాం, వేదం నేర్చుకుంటే నోట్లోంచి వచ్చే ఈ లాలాజలం తుంపరలు పడ్డం ఆగిపోతాయంటే మీకు వేదం నేర్పడం కంటే వేదనతో ఏడవడం మంచిది, మీకు వేదం నేర్పేలోపు మీరు ఉచ్చారణ చేస్తూ ఉన్న శబ్దాలకి నోట్లోంచి నీరు వస్తుంది, ఆ నీరు వచ్చి మా మీద పడిపోతే మేం తడిసిపోతాం, చిచ్చి చిచ్చి మీకు వేదం నేర్పలేనట. నువ్వు వేదం నేర్పకపోతే మాకి ఆ జన్మాంతం ఈ కష్టం, మేము తస్తాం ఇక్కడే, నువ్వు వేదం నేర్పుతావా లేక మమ్మల్ని ఎక్కడికైనా పొమ్మంటావా అంటే, అప్పుడు ఆయన నాయన
నన్ను ఏడిపించకండి, మీకు ఒక మార్గం చెబుతాను. వేదం నేర్పాలంటే కొంతైనా మీ నోట్లోంచి ఈ తుంప రాగాలి. తుంప రాగాలి అంటే ముందు పురాణం వినాలి. పురాణములు వేదములతో సమానం. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణం స్మృతః అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిసృతః. అన్ని శాస్త్రములలోనూ ముందుగా పురాణములు బ్రహ్మదేవుడి ముఖం నుంచి వచ్చాయి, బ్రహ్మ విన్నాడు. తర్వాత వేదములు నోట్లోంచి బయటకు వచ్చాయి. కాబట్టి మొట్టమొదట పుట్టినవి పురాణములు. ఇదే బ్రహ్మ పురాణంలో శ్లోకం పైగా, ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం. బ్రహ్మచేత ముందు పురాణములే వినబడ్డాయి, తర్వాత వేదములు బయటకు వచ్చాయి. కాబట్టి ఆ పురాణములు వింటే మీకు లాలాజలం మూడొంతులు ఊరడం ఆగిపోతుంది. అప్పుడు తగ్గాక కొంచెం దూరంగా కూర్చోబెట్టుకుని మీ చేత ఓంకారము నమశివాయ మంత్రము చేయిస్తా, అప్పుడు 99% తగ్గుతుంది. ఆ తర్వాత వేదం చెప్పించి పూర్తిగా మీకు రోగం తగ్గిస్తానన్నాడు. పురాణములు మాకు వినాలి అని కోరికగా ఉన్న మాట నిజమే, కానీ పురాణము చెప్పేవాడు కూడా ఇలాగే అంటాడేమో అంటే, అప్పుడు వ్యాసుడు దానికి మంచి సలహా చెప్పాడు, మీరు అలా దూరంగా కూర్చోండి, మా శిష్యుణ్ణి సూతుణ్ణి అప్పగిస్తా, ఆయన అక్కడ కూర్చుంటాడు, ఆయన పురాణం చెబుతూ ఉంటే మీకు మాట్లాడవలసిన అవసరం ఎక్కువ ఉండదు కదా, తక్కువ మాట్లాడతారు. అది కూడా దూరంగా ఉండి వింటారు గనక మీరు మాట్లాడినా అక్కడ దాకా వెళ్ళదు, మరీ దగ్గరగా కూర్చుంటే ముఖం మీద పడతాయి కానీ ప్రశ్న వేయడమే కప్పటి. కాబట్టి పురాణములు వినండి ముందు అని సూత మహర్షిని అప్పగించాడు. అందుకనమాట సూతుడి ద్వారా వీళ్ళు పురాణాలు విన్నారు. ఇప్పుడు సౌనకుడు ఏమంటున్నాడు, మా నోట్లోంచి లాలాజలం మాట్లాడితే దరిద్రంగా వచ్చి పడిపోతున్న దానిని నీ పురాణములు వినడం ద్వారా క్రమక్రమంగా తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు మాకు ఓంకారము దాని మహిమ, ఆరు లింగములు, నమశివాయ వీటి మహిమ చెబితే అవి కూడా ఉచ్చరిస్తాం, అప్పుడు 99% లాలాజలం తగ్గుతుంది, ఇంకా 1% మిగులుతుంది. ఈ 1% ఆఖరణ వేదం ద్వారా తొలగించుకుంటాం. ఇప్పటికే 50% తగ్గిందిట వాళ్ళకి. పురాణములు వినగా ఉమ్ము పూర్వం ముద్దల ముద్దల కింద వచ్చేసేది, ఇప్పుడు అది కొంచెం సన్నని తుంపర్లుగా మారింది. ఆ సన్న తుంపర్లు కూడా నీ ద్వారా ఓంకారం వింటాం, ఓంకార మహిమని వింటాం, ఆరు లింగముల మహిమ వింటాం. అది వింటే ఇంకో 49% తగ్గుతుంది. అనగా మంచి ప్రశ్న వేశారు, మీ అందరికీ లాలాజలం తగ్గించడానికి మా వేదవ్యాసుడు నన్ను పంపించాడు, సగం కృతార్థులయ్యారు, నేను కూడా సగం కృతార్థుండయ్యాను, అదృష్టం. అంటే పురాణములు వినడం ఎంత లాభం ఇప్పుడు మీకు అర్థమైందా? లాలాజలం పనడము అంటే రెండో అర్థం ఏమిటో తెలుసా? వాచిక దోషం అని ఉన్నది మీ అందరి దగ్గర. నేను చెబుతున్నాను, మీలో ప్రతి వ్యక్తి దగ్గర అంతో ఎంతో వాచిక దోషం ఉంది. లేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మొహమాటం లేకుండా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అప్పుడు ఉందో లేదో నేను చెబుతా. ఒక్కసారైనా మీలో ఎప్పుడైనా తెలుసో తెలియకో ఎవరో ఒక పండితుణ్ణి విమర్శించకుండా ఉండగలిగారా జీవితంలో? ఎవడో ఒక పండితుణ్ణి మీరు అంటే ఈ సమకాలీన పండితులైనటువంటి వ్యక్తులు వాళ్ళల్లో వాళ్ళు లోపాలు చెప్పాలి తప్ప మీరు చెప్పే అధికారం మీకు లేదు. ఒక పౌరాణికుడు ఒక పురాణం చెప్పాక వాడిని తిట్టగలిగే శక్తి మీకు లేదు. ఎక్కడో తోట తిట్టే ఉంటారు, ఎప్పుడో ఒకప్పుడు గురువు గారిని తిట్టే ఉంటారు. ఒకవేళ తిట్టకపోతే గురువు గారి గురించి ఎవడన్నా చెడ్డగా చెబితే విన్నారు, వినడం కూడా దోషమే. గురువు గారు ఇలాంటి వాడు అలాంటి వాడని ఎవడో దిక్కుమాలాడు వచ్చి అసలు శిష్యులమని చేరుకున్న వాళ్ళు చెబుతూ ఉంటే విని ఏమో అన్నవాడు కూడా ఉంటాడు, అది కూడా దోషమని చెప్పాడు. మీకు ఇవన్నీ దోషాలే, ఇవన్నీ మీకు భయంకరమైన లాలాజలాన్ని తెప్పించే భయంకర దోషాలే. ఆ దోషములండి పురాణ శ్రవణము ద్వారా తొలగుతున్నాయి. ఒక గురువులనే తిట్టక్కర్లా, దేవుణ్ణి కూడా విమర్శించవచ్చు ఒక్కొక్క తోట, పక్క పండితుణ్ణి విమర్శించవచ్చు, లేదా ఒక సాధు పురుషుడు ఎవడన్నా సహాయం చేసేవాడిని వాణ్ణి విమర్శించవచ్చు. ఏ రకంగా అయినా మనం తెలుసో తెలియకో వాచికంగా చాలా దోషాలు చేస్తున్నా, ఆ వాచిక దోషములన్నీ పురాణ శ్రవణం ద్వారా తొలగుతాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా పురాణములు మనకి గొప్ప మార్గదర్శకములై పాప శ్రవణము పాప పరిహారము కూడా. పాపశ్రవణం అంటే పాపముల గురించి వినడం, ఇతరుల పాపములు వినడం కూడా దోషమే, ఆ పాపాలకి పరిహారం కూడా ఇదే. అందువల్ల మీకు మొత్తం మీద సగం తొలగింది, ఇక మిగతా తొలగిస్తున్నా వినండి. మహాదేవుడి అనుగ్రహంతో శివకృపతో చెబుతున్నాను అన్నాడు. ఈయన ఏమన్నాడు, శివకృపతో చెబుతున్నాను.
అస్యోత్తరం మహాదేవో జానాతి స్మరచాపరః అతాపి వచ్చేతమహం శివస్య కృపయైవహి. శివుడి దేవుళ్ళ చెబుతున్నా, ఎందుకంటే మీరు అడిగిన ఓంకార మహిమ షడ్లింగాల విధానం శివుడు తప్ప ఎవడు చెప్పగలడు? మా గురువు శివుడు, మా గురువు విష్ణువు, మా గురువు బ్రహ్మ, మా గురువు పరబ్రహ్మ, మా గురువు అనిర్వచనీయ ప్రభావం కలిగిన వాడు. ఆ మహామహిమతో చెబుతున్నాను. మీ అందరూ కూడా శివోహం అనుకోండి అని వాళ్ళందరి చేత శివోహం అనిపించి చెప్పాడు. ప్రణవము అని ఓంకారాన్ని పిలుస్తారు. అందుకేగా మన పీఠానికి కూడా ప్రణవ పీఠం అని పేరెట్టుకున్నాం. ప్ర అంటే ఏమిటి? ప్రోహి ప్రకృతి జాతస్య సంసారస్య వహోదధేహి. సంసారం అనే మహాసముద్రం ఈ ప్రకృతి నుండి పుట్టింది. ప్రకృతి నుండి సంసారం అనే ఒక పెద్ద సముద్రం పుట్టింది. దీనికి ప్ర అని పేరు. ప్రహ అంటే ఏమిటి అర్థం? సంసారం అనే మహాసముద్రం. నవం నావాంతరమితి. నవ అనేది ప్రణవంలో ఒకటి ప్ర, ఇంకోటి నవ, అంతే కదా. ప్ర అంటే సంసారం అనే మహాసముద్రం, నవ అంటే ఈ సంసార సముద్రమును దాటించే నావ. నవం నావాంతరం ఇతి అని చెప్పారు. నవ అనే దానికి అర్థం ఏమిటంటే సంసారం అనే సముద్రమును దాటించే ఓడ కలిస్తే ప్రణవ. ఇంతకీ ప్రణవం అంటే సంసారం అనే భయంకర సముద్రమును దాటించినది. ఇంత అద్భుతమైన నిర్వచనం ఈ లింగపురాణ 4వ శ్లోకంలో చెప్పారు. మళ్ళీ రాసుకోండి. ప్రోహి ప్రకృతి జాతస్య సంసారస్య మహోదధేహే నవం నావాంతరం ఇతి ప్రణవం వై విదుర్బుధాః. ఓ ఋషులారా, మీ అందరికీ ప్రణవం అంటే ఏమిటో ఇప్పుడు చెప్పాను, అర్థమయ్యిందా? ప్ర అంటే సంసారం అనే సముద్రం, నవ అంటే దానిని దాటించే నావ. వెరసి సంసారం అనే సముద్రమును దాటించే గొప్ప నావయే ప్రణవం. ఇంకా రెండో నిర్వచనం, ప్రహ ప్రపంచో ననాస్తివో యుష్మాకం ప్రణవం విదుహు ప్రకర్షేణ నయేద్యస్మాన్ మోక్షం వ ప్రణవం విదుహు. ప్రహ అంటే ప్రపంచం, వహ అంటే మీకు, నా అంటే లేదు. ప్రణవహ వరసగా ప్రహ నా వహ ఉంది కదా. ప్రహ అంటే ప్రపంచం, నా అంటే లేదు, ప్రపంచం లేదు. ఇంకా వహ అంటే ఎవరికి లేదు? మీకు లేదు. మీరు ఈ ప్రపంచం ఉందనుకుంటున్నారేమో, మీకు ఈ ప్రపంచంలో ఏమీ లేదురా, చివరికి మిగిలేదు ఏమీ లేదు, అంతా శూన్యం పరమాత్మ తప్ప. అది అసలు ఎన్ని నిర్వచనాలు! ఇది శివుడు తప్ప ఎవడు చెప్పగలడు? ఆ మహానుభావుడు సూతుడు తప్ప ఎవరు చెప్పగలడు? ఆ సూతుడు తన గురుగారి కటాక్షంతో చెప్పాడు, అదే మీరు వింటున్నారు. వాడు ఈ ప్రపంచంలో ఇక మిగిలింది ఏమీ లేదు, మిగిలింది ఏదైనా ఉంటే పరమాత్మ తప్ప అని గొప్ప నిర్వచనం అంట ప్రణవము అంటే. ఇక మూడవది, ప్రహ అంటే నిశ్చయంగా, గ్యారంటీ. నా అంటే మోక్షానికి నడిపించుట. వహ ఎవరిని అంటే మిమ్ములను. వహ అంటే మిమ్మల్ని అని కూడా అర్థం. ప్రకర్షేణ నయేత్ యస్మాన్ మోక్షం వహ ప్రణవం విదుహు అని 5వ శ్లోకం. తప్పక మిమ్మల్ని అందరినీ మోక్ష మార్గమునకు నడిపించును. అందువల్ల ప్రణవం. ప్రణవం అనగా ఇంకో అర్థం ఏమిటంటే మిమ్మల్ని మోక్షానికి నడిపిస్తుంది. ఇన్ని అర్థాలు. ఒకటి ప్రణవం అంటే ఒక నిర్వచనం, ఈ సంసారమనే సముద్రమును దాటించే నావ. రెండవది ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా ఏమీ లేదు శూన్యం తప్ప. మూడవది మిమ్మల్ని తప్పక మోక్షం కేసి నడిపిస్తుంది. ఈ మూడు కారణముల చేత ప్రణవం అన్నారు. ఈ ప్రణవంలో ఓంకారం కదా, అది అకారము ఉకారము మకారము. ఇందులో ఆ అంటే బ్రహ్మ, ఊ అంటే విష్ణువు, మకారం అంటే రుద్రం, త్రిమూర్తి ఆత్మకం. మరికొంతమంది అకారమే విష్ణువు, ఉకారమే రుద్రుడు, మకారమే బ్రహ్మ అన్నారు. మరికొంతమంది దీనికి వ్యతిరేకంగా అకారమే రుద్రుడు, ఉకారమే విష్ణువు, మకారమే బ్రహ్మత్వము అన్నారు. ముగ్గురు చెప్పినవి నిజమే అంటున్నాడు శివుడు. ఎందుకంటే ఆ అనే ఏకాక్షరానికి బ్రహ్మ అనే అర్థం ఉంది, శివుడు అని ఉంది, విష్ణువు అని ఉంది. మీరు చూడండి దేవీ భాగవతంలో అక్కడ ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. ఏమిటది? ఒకనాడు అమ్మవారు పైనుంచి విమానం పంపి మిమ్మల్ని రండిరా అంది కదా,
ఆ రమ్మన్నప్పుడు అక్కడ ఏమని చెప్పాడు ప్రారంభంలో గుర్తుందో లేదో ఆ శ్లోకం? అందులో అకారానికి విష్ణువు అని అర్థం ప్రయోగించి, నాయనలారా ఆ కా జ అకజాహ పైకి రండి అంది. అందులో ఆ అంటే విష్ణువు, కా అంటే రుద్రుడు, జ అంటే బ్రహ్మ అని అర్థం వచ్చేలా ప్రయోగించింది కాళికా పురాణంలో. సరే, ఇంకే ఏది ఏమైనా రకరకాల నామాలు రకరకాల వివరణలు ఉన్నాయి కాబట్టి మూడు నిజమే. ఈ అకార ఉకార మకారములు ప్రకృతి పురుషాత్మకములు. సజాపకానాం యోగినాం సమంత్ర పూజకస్యచ తనంత తాను ఆవిర్భవించి సమస్త దోషములు పరిహారం చేస్తుంది కాబట్టి. సాధారణంగా ఎవరైనా పుడితే పుట్టిస్తారు, పుట్టిస్తే పుడతారు, ఈ రెండు నియమాలు. కానీ తనంత తాను ఆవిర్భవించింది కాబట్టి దానికి ఓంకారానికి ప్రణవము అని పేరు వచ్చిందిట. ఈ ఓంకారం జపిస్తే సర్వ కర్మక్షయం. ఉట్టి ఓంకారమే జపిస్తే, ఇంకే మంత్రం లేకుండా ఓం ఓం అని జపిస్తే ఇంకా సంసార బంధాలు ఉండవు. మొగుడికి పెళ్ళాం, పెళ్ళానికి మొగుడు, బిడ్డలు అందరూ దూరం అయిపోతారు. అందుకే కేవల ప్రణవం యతులకు తప్ప ఎవరికి చెప్పరు. యతులకు ఎవరితో సంబంధం లేదుగా, యతులు కేవలం ప్రణవం జపించాలి. మనం ఓంకారంతో పాటు పక్కన ఏం చేయాలి, ఇంకో మంత్రం జపించాలి. అలా కాకుండా నేను ఒట్టి ఓంకారం ఎందుకు జపించకూడదని ఎవరైనా జపిస్తే ఆ రోజు నుంచి మొగుడికి దూరం అయిపోతాం, బిడ్డలకు దూరం అయిపోతాం, ఇంకెవరితో సంబంధం ఉండదు పరమాత్మతో తప్ప. ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, పైగా ఫ్లోరింగ్ వేయించుకున్నాం, గోడలకు రంగు వేయించుకున్నాం, మళ్ళీ దానికి ఎవడన్నా దారబడితే బెంగ అనిపిస్తుంది, ఇవన్నీ లేకుండా ఎలాగా మోక్షము కావాలి, ఇటు సంసారము కావాలనుకున్న వాళ్ళు అప్పుడు ఓంకారంతో పాటు ఏదైనా మంత్రం కూడా పెట్టుకోవాలి. ఓం నమ శివాయ అనుకోవాలి. ఈ ఓం నమ శివాయ షడ్లింగములు అని పిలువబడతాయి, ఆరు లింగములు, ప్రణవముతో కూడిన పంచాక్షరి మంత్రం. మాయకి అతీతుడు శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మ ఈ ఓంకారంతో కూడిన నమశివాయ మంత్రంలో ఇమిడి ఉన్నాడు. అందుకే ఆ పరమాత్మని నూతనుడు అని కూడా అంటారట. జీవన్ముక్తుడైన జ్ఞాని కేవల ప్రణవాన్ని, జీవన్ముక్తి కోరుకోకుండా ఇహపరములు రెండూ కోరుకునే వ్యక్తి ఓంకారంతో పాటు పంచాక్షరిని సంపుటీకరణ చేసి ఆపై జపం చెయ్యడం మంచిది. యోగులైతే అకార ఉకార మకారాల్లో ఆ మకారాన్ని కొంచెం దీర్ఘంగా ఉచ్చరించాలి, ఓ అనాలి. అనేటప్పుడే ఆ మకారం కొంచెం ఎక్కువ దీర్ఘంగా అని బిందువుగా తీసుకెళ్ళాలి. సంసారంలో ఉన్నవాళ్ళు అంత దీర్ఘ బిందువుని ఉచ్చారణ చెయ్యరాదు. ఇక్కడ ఇందులో అకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఐక్యం కాబట్టి అకార ఉకార మకారములతో కూడినది శివ శక్తుల ఐక్యము అని మరొక నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి, మళ్ళీ జాగ్రత్త వినండి. శివశక్తి స్థయోరైక్యం మకారాంతం త్రికాత్మకం. కాబట్టి అకార ఉకారములతో కూడిన ఈ మకారం ఉన్నదే శివశక్తుల ఐక్య స్వరూపం. సర్వ పాపనాశనం కోరుకున్నవాడు ఈ ఓంకారంతో కలిపి, అందుకే శివుణ్ణి ఉచ్చరించాలి. యావజ్జీవితంలో 9 కోట్లు చేయిస్తే తానొక్కడే కాదు, ఒక్కడి వల్ల కాదు 9 కోట్లు, సామూహికంగా కూర్చుని 9 కోట్లు చేస్తే ఓ 100 మంది కూర్చున్నారనుకుందాం, 100 మంది కలిసి ఒకసారి ఓం నమ శివాయ అంటే అక్కడ 100 అయిపోయినట్టే జపం చేసినట్టేగా. ఆ 100 మంది రోజు 1000 సార్లు చేస్తే 100,000 ఎంత అవుతుంది, 100,000. రోజు 1000 సార్లు ఒక 100 మంది సామూహికంగా చేస్తే 100,000 జపం అయ్యింది. అదే 1000 మంది చేస్తే ఇంకొక 10 లక్షలు పెరిగిపోయింది. అలా 10 లక్షలు 10 లక్షలు చేస్తే 9 కోట్లు చేయడం అంత అండి గట్టిగా కూర్చుంటే. జనం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. అలా చేసి 9 కోట్లు జపమయ్యాక బిల్వపత్రములతో యజ్ఞం చేస్తే ఆ స్థలంలో శివుడు శాశ్వతంగా భూలోక కైలాసం, భూ కైలాసం అయిపోతున్నది. రావణాసురుడు ఏడ్చి కూడా ఆత్మలింగం పట్టుకెళ్ళలేకపోయాడు, కానీ శివుడు ఆత్మలింగ సమేతంగా అక్కడ నివసిస్తానని చెప్పాడు. సాధకుడు కనీసం తాను ఒంటరిగా 5 లక్షలు జపించినా చాలు, వాడికి సర్వశుద్ధి కలుగుతుంది. భగవంతుడు బాహ్యార్చన కంటే మానసికార్చనను ఎక్కువ ఇష్టపడతాడు. మానసికార్చన చేసేవాడు అహింసావ్రత పరాయణుడై ఉండాలి. జపం చేసేవాడు హింసాపరమైన ఆహారం విడిచిపెట్టి అహింసావ్రతంతో జపం చేస్తే ఎక్కువ లాభం పొందుతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నమశివాయ అని జపిస్తున్నప్పుడు ఆ జపం చేసేవాడికి రక్షకుడిగా గణపతి, కుమారస్వామి కుడి ఎడమల వైపు, కుడివైపు గణపతి, ఎడమవైపు కుమారస్వామి.
ఎదురుగా అమ్మవారు, వెనక వైపు నందీశ్వరుడు రక్షకులుగా ఉంటారట. అలాంటి వాడు ఎంత చండాలుడైనా మంత్ర బ్రాహ్మణుడే అవుతాడు. చండాలుడు కూడా నందుని చరిత్రదే. ఇప్పుడు చెప్పాడు నందుడు అనేవాడు ఓం నమ శివాయ అనేది వాడికి తెలుసో తెలియకో గుళ్ళు అర్చకుడు అంటూ ఉంటే విని ముఖతహ విని జపం చేశాడు. పూర్వకాలంలో చిదంబరానికి దగ్గరలో కొంచెం అంటే మద్రాసు దాటాక కొంచెం దూరంలో ఒక ఊరు ఉన్నది. అక్కడ ఆ ఊళ్ళో ఒక చండాలుడు పుట్టాడు పాప. ఆ రోజులు అంటరాని వాళ్ళు వాళ్ళు అసలు పొరపాటును కూడా గుళ్ళోకి తీసుకురానివారు వాడిని. ఆ వ్యక్తి యజమాని దగ్గర కట్టు బానిసగా వ్యవసాయం చేసి పెట్టేవాడు. రోజు సంవత్సరం అయిన తర్వాత ఏవో గింజలు కొలిచేవారు. తండ్రి తండ్రి తర్వాత కొడుకు అలా సేవ చేస్తూనే ఉన్నారు. ఆదమూరు అంటారు దాన్ని. ఆదమూరు ఆలమూరు ఈ రెండు కూడా మద్రాసుకి ఇంచుమించుకో 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే ఊరు. ఆ ఆదమూరులో పుట్టాడు. వీడికి చిన్నప్పటి నుంచి పురాణాలు వినడం ఇష్టం. వ్యవసాయం పగలైపోయాక సాయంకాలం పూట అందరూ భోజనం చేసి పడుకుంటే వీడు మాత్రం ఊళ్ళో శివాలయంలో పురాణం జరుగుతుంటే లోపలికి రానివారు కనుక అలా బయట గుమ్మం దగ్గరే కూర్చుని వినేవాడు. అక్కడ అర్చకుడు చిదంబరంలో నటరాజస్వామి మహిమ, అక్కడ మంచి శివరాత్రుల రోజు ఎలాంటి అద్భుతమైనటువంటి పూజలు జరుగుతాయో తెగవర్ణించి చెబుతూ ఉంటే వీడు పులకించిపోయి ఎప్పుడు పెడతానా ఎప్పుడు ఆ శివుడు దర్శనం చేసుకుంటానా అనుకునేవాట. ఆ భక్తుడి కోరిక ఎలా ఈడేరిందో రేపు చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.